కిరణాలకు సూర్యకిరణాలు అని మనం పేరు పెట్టాం. నీరు ఘనీభవిస్తే నీరు అనందాన్ని ఏమంటాం? ఐసను మంచను అంటాం. నీరు బాష్ప స్థితిలోకి వెళ్ళిపోతే నీరు అనందాన్ని పేరు మారుతుంది కదా. అలాగే ఘనీభవించినటువంటి సూర్యకిరణాలను అగ్ని అంటాం మనం. అగ్ని ఎన్ని రూపాల్లో ఉండొచ్చు? అన్ని రూపాలు అగ్నివే. అంటే రూపము ఉంది అంటేనే అగ్ని ఉన్నట్టు. అక్కడ అగ్ని అంటే ఏమిటి? ఘనీభవించిన సూర్యకిరణము. ఇది మీకు అవగాహన ఉండాలి చాలా జాగ్రత్తగా. అంతే, ఇది ఘనీభవించిన సూర్యకిరణమే, ఇది ఘనీభవించిన సూర్యకిరణమే, కానీ వీటి మేధలు వేరు. ఇనువుకి ఇనువు యొక్క మేధ ఉంది, ఆకుకూరలకి ఆకుకూర యొక్క మేధ ఉంది, హెర్బ్స్ వనౌషధులకి వన ఔషధుల యొక్క మేధ ఉంది. కానీ మేధలన్నీ కూడా గోమేధములే. అది గోమేధ యజ్ఞం అంటే ఈ అవగాహన. ఈ అవగాహన ఉపయోగించుకునేటటువంటి దాన్ని గోమేధ యజ్ఞము అంటాం మనం. అంటే ఏం చేస్తారు అక్కడ మనం? జాత్యంతర పరిణామ పతంజలి యోగ సూత్రాలలో సూర్యకిరణాలను ఉపయోగించి రాళ్లను రత్నముగా మార్చేయవచ్చు, రత్నములను మట్టిగా మార్చేయవచ్చు. అక్కడికక్కడే అది నిజమైనటువంటి గోమేధ యజ్ఞము. చేతన అది విశుద్ధానంద సరస్వతి అనేటటువంటి ఒక యోగి 1890s లో కూడా కాశీలో చేసి చూపించాడు. పండిత్ గోపీనాథ్ కవిరాజ్ యొక్క గురువు, పేరు వినుంటారు, ఆనందమయ్య మా యొక్క చాలా గొప్ప శిష్యుడు పండిత్ గోపీనాథ్ కవిరాజ్. మొట్టమొదటిసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా తాతగారితో పాటు వెళ్ళినప్పుడు, నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు, ఇంత పెద్ద హాల్, దీనికి 3 రెట్లు అంతెత్తు పుస్తకాలు ఉండేవి. ఆ మధ్యన కూర్చుని ఉన్నాడు ఆయన. భగవంతుడు తెలియాలి ఎక్కడ ఏ పుస్తకం ఎక్కడుందో, ఆయనకు అన్ని తెలుసుట, ఏ పుస్తకం ఎక్కడుందో అన్ని తీసి చూపించేవాడు. మా తాతగారు ఏదో అడిగితే నాకు తెలియదు అప్పుడు ఏం చూపించారు. దీనికి 2-3 రెట్లు పెద్ద హాలు, సిగ్రా అని ఒక ఏరియాలో అక్కడ ఉండేవాడు ఆయన. ఆయన శరీరం మొత్తం మీద ఉన్నది బుర్రే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ గుర్తు. ఇంత ఉంటుంది ఆయన తలకాయ, నిజంగా ఇంత. మనిషి కూడా నుంచుంటే 7 అడుగులో ఎంతో చాలా పొడుగు మనిషి. పూర్ణయోగము అని ఒక అద్భుతమైనటువంటి యోగ విద్యను అతను ప్రకటీకరించాడు. అస్థిఘాట్లో ఉండేవాడు తర్వాత. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గోమేధము అంటే ఇది అర్థము. మరి పుస్తకాలన్నీ ఏంటి? ఇప్పుడు మనం చదివేటటువంటి పుస్తకాలన్నీ కూడా వాక్కులే కదా, అంటే అవి కూడా గోవులే. ఆ స్వీపింగ్ డెఫినేషన్ మీకు అర్థం అవ్వాలి. గో అనగానే ఆవు గుర్తొస్తే చాలా ప్రమాదం వస్తుంది మనకి. దానికే గురుదేవులు ఇచ్చిన ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మీకు. పంకజము అంటే బురదలో పుట్టినది అనే అర్థం మీరు మర్చిపోకూడదు. కానీ పంకజము అంటే ఏ అర్థం గుర్తొస్తుంది ఎప్పుడైనా మనకి? ఇన్నిసార్లు చెప్పుకున్నా పద్మమే గుర్తొస్తుంది. రావచ్చు అది మన బలహీనత. కానీ ఆ గోమేధము అంటే ఎక్కడ ఎక్కడ వాక్కు ఉన్నదో అక్కడక్కడ అగ్ని ఉన్నది. ఆ అగ్ని సూర్యకిరణముల యొక్క కేంద్రీకృతమైనటువంటి స్వరూపమే అని మీకు అవగాహన అవటము మేధ. దీని గురించి అవగాహన అవటము గోమేధము. దానిని ఉపయోగించుకునేటటువంటి విద్య గోమేధ యజ్ఞము. ఆ 3 పదాలకి అవగాహన ఉంది కదా. అని చెప్తే యజ్ఞము అనేసరికల్లా అది సైన్స్ అయిపోయింది. ఈ జాత్యంతర పరిణామం మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చేస్తున్నాం మనం కూడా, ఎందుకు చేయటం లేదు? నాకు కృష్ణనగర్ లోనే మొన్న గుర్తుంది, ఒక 5-6 నెలల కిందట ఒక అతను వచ్చాడు, మీ దగ్గర పనికిరాని ఇనువు పదార్థాలు అవి ఏమైనా ఉంటే ఇచ్చేయండి, వాటిని మలిచి మీకు కావాల్సిన దేవతా విగ్రహంగా మార్చి అప్పటికప్పుడు ఇచ్చేసాడు. గోమేధమే అది. పనికిరానటువంటి ఆ మెటల్స్ ని కరిగించేసి మూసలో పోసి కావలసినటువంటి పరిస్థితి తక్షణమే చేశాడు. మీరు చేయొచ్చు గోమేధ యజ్ఞం అర్థమవుతే మీకు. ఈ గోమేధము తర్వాత అశ్వమేధము. ముందు ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి. దీనికంటే ముందు ఇంకో 2 మేధాయజ్ఞాల గురించి మనం మాట్లాడుకుందాం, నరమేధము సర్వమేధము. దాన్ని వదిలేద్దాం మనం. నరమేధము అంటే మానవులుగా జీవించటం, సర్వమేధము అంటే మానవులుగా జీవిస్తున్న మానవత్వమును మర్చిపోయి. మానవత్వము అనేటటువంటి భావన గురించి నేను మాట్లాడటం లేదు. నేను మనిషిని అనేటటువంటి భావన మర్చిపోయి ఇతరుల కోసం జీవించటం సర్వమేధము. కుటుంబంలో అందరూ అలాగే జీవిస్తారు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలకు గుర్తుండవు. ఈ బాలకోశం సంచత, ఈ సర్వమేధము నరమేధము అనేది మామూలుగా అందరికీ జరిగిపోయినదే. గోమేధము ఇప్పుడిప్పుడు అవగాహన చేసుకుంటున్నాం మనం. దీని తర్వాత చేసేటటువంటి యజ్ఞము అశ్వమేధము. ఇప్పుడు అశ్వమేధము అంటే ఎక్కడికి వచ్చాము మనం? సూర్యకిరణములు కేంద్రీకృతమై విభిన్న రూపములో మనకి దర్శనం ఇచ్చుట అనేది తెలియటము గోమేధము. వాటిలో అంతర్గతముగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల మీద ప్రభావము చూపించే అంశములు. వేటి మీద? రకరకాల పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో. రకరకాల పదార్థాలు అని నేను చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకోండి, అది అణువు నుంచి బ్రహ్మం, సృష్టి మొత్తం కూడా బ్రహ్మాండం వరకు ఉన్నదాన్ని నేను చెప్తున్నాను. నేను మీరు చిన్న ఆలోచన వద్దు, విశాలమైన ఆలోచన తీసుకోండి. ఇవి నీ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల మీద ఎలా ప్రభావము చూపిస్తాయన్నది అశ్వమేధం. గోమేధం అంటే మీకు సూర్యుడి యొక్క కిరణాలు విభిన్న రూపాలుగా ఎలా మారుతాయి, ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది అన్నది తెలుస్తుంది మీకు గోమేధంలో. అందువల్ల గోవుల చుట్టూ ఉన్నటువంటి కృష్ణుడు ఈ సృష్టినంతా నేనే సృష్టించాను అంటాడు. పూర్తి అవగాహన వచ్చింది కదా అతనికి, నేనే అంతా అంటాడు. నేనే యజ్ఞమును, నేనే హోతను, నేనే బ్రహ్మను, నేనే నెయ్యిని, ఇంకేత అన్ని పదార్థాలు ఆ సూర్యకిరణాలేగా. ఆ అవగాహనతో అంటాడు. కానీ ఆ అవగాహనతో అన్న తర్వాత అదే పదార్థాలు మీ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల తారతమ్యము వల్ల వేరువేరు ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ప్రభావాలను కూడా అర్థము చేసుకుని అందరికీ ఒకేలాంటి ప్రభావము చూపించగలిగేటటువంటి శక్తిని తెచ్చుకొనుట అశ్వమేధము. అందువల్ల అశ్వమేధము యజ్ఞాలన్నింటిలోకి కూడా రారాజు అని చెప్తాం. ఇంచేత విభిన్న పదార్థాలు, వేరువేరు లక్షణాలు గల పదార్థాలు, ఆ వేరువేరు లక్షణాలు గల పదార్థాలు మన యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మీద ఎలా పనిచేస్తాయో తెలుసుకుని వీటన్నిటినీ సమీకరించి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్ర నిర్మాణము అశ్వమేధము. ఎంపరర్ చక్రవర్తులు చేసేది అనేది అందుకు అందరినీ కల్పిస్తుంటారు వాళ్ళు. ఆ గుర్రం ఎక్కడెక్కడికి వెళ్తుందో వాళ్ళు వాళ్ళు దానికి అనుగుణ్యంగా మారిపోతారు, ఆ ఆలోచన విధానానికి అనుగుణ్యంగా మారిపోతారు. అలాంటి ప్రక్రియ ఎక్కడ జరిగినా దాన్ని దిగ్విజయ యాత్ర అంటాం మనం. శంకరాచార్య వారిది ఒక దిగ్విజయ యాత్ర. ఈనాడు సైన్స్ దిగ్విజయ యాత్ర చేస్తోంది. అంటే సైన్స్ అనే పేరుతో నువ్వు ఏం చెప్పినా ఒప్పించుకుంటాడు. అది ఎంత నమ్మశక్యము కానిదైనా కూడా మన జ్ఞానేంద్రియాలు ఎలా మలచబడ్డాయో అర్థమవుతోందా మీకు? సైన్స్ అనే పేరు చెప్పారనుకోండి, ఇంకా నువ్వు ఎంత తెలివైన వాడు అయినా ఒప్పేసుకుంటావు దాన్ని. అది సంభవమా అసంభవమా అని కూడా మనం ఆలోచించాం. అది అశ్వమేధం అంటే. అశ్వమేధం అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. మీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఒకనొక ఆలోచన సరళికి పూర్తిగా లొంగిపోయి ఉంటాయి. ఏం మనం కోరుకుంటున్నాం? వేదముల యొక్క ఆలోచన సరళి, భారతీయ సంస్కృతికి వెన్నుపూస అయినటువంటి వేదముల యొక్క ఆలోచన సరళికి అనుగుణ్యమైనటువంటి ప్రకృతిని మనం నిర్మిస్తే అది అశ్వమేధం అవుతుంది. అందువల్ల అశ్వమేధాన్ని మించినటువంటి యజ్ఞం ఇంకా ఉండదు, అసంభవం. దానికి పేర్లు మీరు మార్చుకోవచ్చు, అది వేరే విషయం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. ఈ కాన్సెప్ట్ అర్థం అవటానికి నాకు టైం చెప్తూ ఉండాలి నేను, ఉంది కదా. అంచేత దీన్ని అవగాహన చేసుకోవటానికి గురుదేవులు ఇచ్చిన పుస్తకంలో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. అశ్వమేధము సవిత ఏవం గాయత్రి సాధన. అశ్వమేధానికి సవిత మరియు గాయత్రి రెండు చెప్పాడు అక్కడ. అంటే వేరు చేస్తున్నాడు, సవిత గాయత్రి అనే రెండు పదాలని వేరువేరుగా వాడుతున్నారు గురుగారు. అది అబ్జర్వ్ చేద్దాం మనం. అశ్వమేధ కా పహలా యజన ప్రయోగ్ ప్రజాపతిని కియా థా. అశ్వమేధం యొక్క మొదటి యజ్ఞము ఎవరు చేశారు? అంటే ప్రజాపతి బ్రహ్మ చేశాడు. అశ్వమేధము అనేది మీకు అవగాహన అయింది కదా, ఏం చెప్తున్నాను నేను, ఏంటి అవగాహన అవ్వాలి మీకు, సంపూర్ణ మానవ జాతి యొక్క ఆలోచన విధానము కంట్రోల్ చేసేటటువంటి శక్తి అశ్వమేధానికి ఉంది. ఇప్పుడు అశ్వమేధం ఎవరు చేస్తున్నారంటే సైంటిస్టులు చేస్తున్నారు. సైంటిస్టుల పేరుతో ఏది చెప్పినా ఓకే కదా, మీ మేధ ఏం పనిచేయదు, ఇంకా అది సంభవమా అసంభవమా ఉచితమా అనుచితమా అని కూడా ఆలోచించాం. సైంటిస్ట్ ఇవాడు చెప్తాడు నెయ్యి తింటే చాలా మంచిది, గుండె జబ్బు రాదు, అందరు డాక్టర్లు ఏం చెప్తారు, నెయ్యి తినని అంటాడు. మొన్ననే కదయ్యా చెప్పావు నెయ్యి తినకూడదని, మొన్న చెప్పాను నేను, కానీ నెయ్యి తింటే మంచిది అని ఇప్పుడు ఎవడు చెప్పాడు, నేను చెప్తే విండు. వెనక అతను ఏం మేధం ఉండాలి, సైంటిస్ట్ అనేటటువంటి మేధం ఉన్నవాడు చెప్తే. అంచేత ఇప్పుడున్నటువంటి అశ్వమేధ పరంపర ఎవరి చేతిలో ఉంది, సైంటిస్ట్ చేతిలో ఉంది. కానీ ఇంకాస్త మనం జాగ్రత్తగా చూస్తే డాన్స్ అని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. డాన్లు తెలుసా, బాసులు, దాదాలు. అసలు నాకు పెద్ద డౌట్ ఏంటంటే వాళ్ళు నిజమైన అశ్వమేధం చేస్తున్నారని. ఈ సైంటిస్టులు వీళ్ళని కూడా వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు కదా, వాడి పేరు నాకు గుర్తు రావటం లేదు, చాలా తమాషా పేరు. సరే పేరు ఏదవుతాయి అన్నే ఆ టైప్లో అమెరికన్ ఎవడోవాడు వాడు కంట్రోల్. అంటే ఎందుకు ఈ మాట చెప్పాను, అశ్వమేధము అంటే మీకు అర్థమైంది కదా, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు అలా ప్రవర్తించాల్సిందే. అలా ప్రవర్తించగలిగేటటువంటి చేసేటటువంటి విజ్ఞానము అశ్వమేధము. ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుని అశ్వమేధ యజ్ఞ పరంపర మొదలెట్టాం, వేద విజ్ఞానము యొక్క అథారిటీని స్వీకరించి దానిని ప్రమాణముగా తీసుకుని జీవించగలిగేటటువంటి మానవ సమాజము ఎక్కడ ఏర్పడాలి. మొత్తం విషయం అంతా మీరు అది గుర్తుంచుకోండి. మళ్ళా సైంటిస్టుల యొక్క అశ్వమేధము సైంటిస్టుల వరకే సీమితం లేదు, ప్రతివాడికి అది వర్తిస్తుంది. అది అంచేత ఈ అశ్వమేధ యజ్ఞము ఎవడు చేసినా దాని యొక్క లక్ష్యము ఏమిటి అంటే, ఇప్పుడు మనం చేస్తున్నది పృథ్వీపై స్వర్గావతరణ. దేనివల్ల వస్తుందంటే వేద విజ్ఞానానికి అనుసరంగా నువ్వు జీవిస్తే. దానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు అవగాహన, అశ్వమేధ్ సవితా ఏవం గాయత్రి సాధన. అశ్వమేధం అనగా సవితా సాధన, గాయత్రి సాధన. దీన్ని మొట్టమొదటి ఎవడు చేశాడు అంటే ప్రజాపతి బ్రహ్మ చేశాడు. శతపద బ్రాహ్మణికి తెరవే కాండమే వర్ణిత ఆలంకారిక ప్రసంగ ఇసి అంకకే ప్రథమ పుస్తకం దియా భీ గయా హై. ఉస్ సందర్భ సే స్పష్ట హో జాతా హై కి సృష్టి కి సంరచన ఏక వ్యవస్థ రూప యజ్ఞ కో ఋషి నే అశ్వమేధ యజ్ఞ కహా హై. దీన్ని బట్టి మొట్టమొదట మనకి అవగాహన అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ మొత్తము సృష్టి కూడా అశ్వమేధ యజ్ఞ ప్రక్రియ అనేటటువంటి ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రయోగం మీద ఆధారపడి ఉన్నది. అంచేత ద సైన్స్ బిహైండ్ ద యూనివర్స్, సృష్టి వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానమే అశ్వమేధ యజ్ఞము. అది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉండాలి. అంచేత అశ్వమేధ యజ్ఞం అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞ ప్రక్రియ కాదు. ఏమిటి ప్రక్రియ, దాని ఇమిటేషన్. కానీ అసలు అశ్వమేధ యజ్ఞం ఏంటి అంటే సృష్టి రచనే. అక్కడ దేవీ భాగవతం మీకు అర్థం అవ్వాలి. అందుకు దేవీ భాగవతం, భగవద్గీత రెండు మీ రెండు చేతుల్లో పెట్టుకోండి, నా కోరిక అది. మీరు అంటే రెండు చేతుల్లో పెట్టుకోండి అంటే పెట్టుకుంటే సరిపోదు, మీరు రెండు చేతుల్లో ఉంది అంటే అర్థం అది మీ చేతిలో ఉంది. ఆ జ్ఞానము భగవద్గీత యొక్క జ్ఞానము, దుర్గా సప్తశతి యొక్క జ్ఞానము. అశ్వమేధ యజ్ఞము సృష్టి వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానము, ఇది అవగాహన చేసుకోండి. మీరు ఎప్పుడు ఎవరు అడిగినా అశ్వమేధ యజ్ఞము అంటే తిరుపతిలో మనం చేసేటటువంటి 5 రోజుల కర్మకాండ కాదు. అంటే 5 రోజుల కర్మకాండ మరి యజ్ఞము కాదా? దానికి మీకు ఉదాహరణ ఇచ్చాను నేను. సంవత్సరం తర్వాత 3 గంటల సేపు ఒక తారీఖు ఇవ్వబడుతుంది, ఆ తారీఖు నాడు వాడు పరీక్ష రాస్తాడు. ఆ పరీక్ష రాస్తే వాడికి బీఎస్సీ డిగ్రీ ఇస్తాం. కానీ బీఎస్సీ డిగ్రీకి ఆ 3 గంటల సేపు వాడు రాసిన ఆ తారీఖులోనే రాయాలి మళ్ళా వాడు. నేను ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను మా ఇంట్లో అంటే కుదరదు కదా. మీరు అది కూడా అవగాహన చేసుకోవాలి. సామూహికత మీ ఒక్కడి కోసము ఎప్పుడు ఏ పరీక్ష పెట్టబడదు. ప్రకృతిలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు కావచ్చు, అవి రిటర్న్ ఎగ్జామ్స్ కావచ్చు, అది అన్ని కూడా సామూహికంగానే జరుగుతాయి. కానీ సామూహికంగా జరిగే ఆ కొద్ది రోజుల కొద్ది గంటల ప్రయత్నము వెనకాతల కొన్ని సంవత్సరాల కృషి ఉండాలి, కొన్ని సంవత్సరాల సాధన ఉండాలి. లేకపోతే అది వేస్ట్, నిర్వీర్యము. అంచేత అశ్వమేధ యజ్ఞము సృష్టి యొక్క విజ్ఞానము. అంచేత అశ్వమేధ యజ్ఞానికి మనం వెళ్లబోయే ముందు ఏం నేర్చుకోవాలి? ఈ మొత్తము సృష్టి యొక్క విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. వేదోమే ఉస్ ప్రథమ యజ్ఞిక వర్ణన్ ఋగ్వేదికే దశమే మండలికే 90 సూక్త మే తథా యజుర్వేదికే 31 అధ్యాయమే మిల్తా హై. వేదములలో సృష్టి నిర్మాణానికి ఆధారభూతమైనటువంటి ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క వర్ణన ఋగ్వేదం యొక్క 90 సూక్తములో, యజుర్వేదం యొక్క 31 సూక్తములో దొరుకుతుంది. తెలుసా ఆ సూక్తాలు ఏంటో మీకు? ఎప్పుడైనా విన్నారా ఆ సూక్తాలు? మీరు ఋగ్వేదం యొక్క 10వ మండలంలో ఉన్నటువంటి 90వ సూక్తము, లేకపోతే యజుర్వేదములో ఉన్నటువంటి 31వ సూక్తము. బై ఛాన్స్ ఎప్పుడైనా నా నోట్ నుంచి గాని ఏంటి గట్టిగా చెప్తున్నాను, వింటే ఛాన్స్ ఎప్పుడు? పురుష సూక్తం, పురుష సూక్తమే. అది తెలియని భారతీయుడు ఎవడు ఉండడు. అంటే అశ్వమేధ యజ్ఞం గురించి తెలియని భారతీయుడు ఎవడు ఉండడు. కానీ మన మేధ ఎంత అద్భుతంగా ఉందో చూసారా, అది ఎదురుకుండా ఉంది. అదే అశ్వమేధం అని తెలియదు. కానీ ప్రతి దేవాలయంలోనూ మిమ్మల్ని ఖండత పట్టమనేది కూడా అందుకే. పురుష సూక్తం మీకు వస్తే సృష్టి రహస్యం మొత్తం మీ చేతిలో ఉంది. ఈ క్లోనింగ్లు అవి మీరు ఇప్పుడు చేయక్కర్లే, అది అప్పుడు చేశారు రక్తబీజవధ పేరుతో. రక్తబీజుడు అంటే ఏంటి? ఆ నెత్తురు పొట్టు పడుతుంది, జీన్స్ పడగానే ఏమవుతాడు? క్లోనింగ్ అంటే అంతేగా. కానీ దుర్గా సప్తశతిలో ఆ సీక్రెట్స్ ఉన్నాయి, మీకు మీకు తెలిస్తే అది ఋషులు చేయగలరు. దానికి పురుష సూక్తం రాకుండా మాత్రం మీరేం చేయలేరు. మీరు ఎన్ని కారికథలు చెప్పినా, ఎన్ని ఫార్ములు ఉండండి, నేను పుస్తకం చూస్తాను అని మీరు పుస్తకం పట్టుకుంటే సైన్సే వస్తుంది మీకు. కానీ ఎంత కష్టం అవుతుందో చూడండి. ఎన్నున్నాయి ఇంత చూస్తే? 18 సూక్తాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు బట్టి మనం దాన్ని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం? సృష్టిని నిర్మించినటువంటి ఆ ప్రజాపతి చేసినటువంటి అశ్వమేధ విజ్ఞానమే, అనగా ఈ సృష్టి అశ్వమేధం. మీ కంటి ముందు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి అశ్వమేధ యజ్ఞం యొక్క ఫలితము. ఉక్త యజ్ఞీయ పురుషార్థక వర్ణన్ హోనేకే కారణ యజుర్వేదికే 31వే అధ్యాయకే ఏక్ సే లేకే 16 తక్కే మంత్రం కో పురుష సూక్త కహా గయా హై. పురుషార్థములు అనేటటువంటి ఒక మాట మనం వాడతాం. పురుషార్థములు అంటే గోమేధ అశ్వమేధ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి ప్రచండమైనటువంటి ప్రయత్నములు. పురుషార్థములు అంటే అవి. ఈ జ్ఞానం ఉండాలి మీకు. గోమేధం యొక్క జ్ఞానం ఉండాలి, అశ్వమేధం యొక్క జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి చాలా ప్రచండమైనటువంటి ప్రయత్నం చేయాలి మీరు. ఆ మాటల యొక్క వేడిని మీరు అర్థం చేసుకోవాలి. ఉండండి సార్, నేను 2 రోజుల్లో ఖండతా పెట్టి చూపిస్తానంటే సరిపోదు. అది ఒక ప్రబలమైనటువంటి ఎఫర్ట్ ఉండాలి. కనుక వాటిని పురుషార్థము అన్నాం. వేద సంస్కృతిలో ఈ ప్రచండమైనటువంటి పురుషార్థాలను 4గా వివరిస్తాం మనం. ధర్మ, అర్ధ, కామ, మోక్షములని. మనకి ఉండేటటువంటి చాలా సంకుచితమైనటువంటి వివరణ మనకి తెలుసు. ధర్మం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి. అలాంటి వివరణ సరిపోదు ఇక్కడ. మేధ అంటే ఏంటో చెప్పాను కదా ఇప్పుడు. అలాగా ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటటువంటి పురుషార్థాలకి చాలా విస్తృతమైనటువంటి అవగాహన మనం ఏర్పరచుకోవటానికి ఈ పురుష సూక్తము చాలా ఉపయోగపడుతుంది. ఇంకేదంటే ఈ 4 పురుషార్థములను అది తెలుపుతుంది. కనుక అది పురుష సూక్తము అని పేరు వచ్చినది. ఉస్ ప్రథమ యజ్ఞమే యజ్ఞకర్త యజ్ఞ అగ్ని యజ్ఞ హవి ఆది సభీ రూపమే ఉసీ యజ్ఞ పురుష పరమాత్మకి భూమిక రహి. ఈ పురుష సూక్తంలో యజ్ఞకర్త, యజ్ఞ అగ్ని, యజ్ఞంలో ఉపయోగించబడేటటువంటి హవిస్సు అన్ని కూడా ఆ యజ్ఞ పురుష రూపుడైన పరమాత్మే అని తెలపబడినది. అందువల్ల యజుర్వేదంలోని 31వ సూక్తంలోని 16వ మంత్రంలో యజ్ఞేన యజ్ఞమయజంత దేవా అనగా దేవతలు యజ్ఞముతోనే యజ్ఞమును పూజించినారు అని చెప్పారు. ఇక్కడ ఈ యజ్ఞము అనేటటువంటి పదాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. యజ్ఞము అంటే సైన్స్, తెలిసి చేస్తే ఏ విధానమైనా యజ్ఞమే. జపము కూడా ఎందుకు చేస్తున్నామో తెలిసి చేస్తే అది జపయజ్ఞం అవుతుంది, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా జపం చేస్తే అది జపం అవుతుంది. తెలిసి చేసేటటువంటి ఏ పనినైనా కూడా యజ్ఞము అని మనం పిలుస్తూ ఉంటాం. అగ్నితో చేసేదే కాదు, రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి భగవద్గీత యొక్క 4వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ శ్లోకాలు వీలవుతే ఒక చోట రాసి పెట్టేసుకోండి. అంచేత ఇక్కడ ఈ పురుష సూక్తంలో మనం ఏం నేర్చుకోవాలి, యజ్ఞము ద్వారా దేవతలను పూజించేటటువంటి యజ్ఞ విధానమును మనం తెలుసుకోవాలి. ఈ యజ్ఞ విధానం అగ్నిని ఉపయోగించి చేస్తాం కనుక మళ్ళీ ఏ కిరణ విజ్ఞానం తెలియాలి మనకి, సూర్యకిరణ విజ్ఞానం తెలియాలి. ఈ సూర్యకిరణాల యొక్క సమీకృతమైనటువంటి క్రిస్టలైజ్డ్ ఫామే పదార్థాలు అన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంచేత మీరు ఆహారం తీసుకుంటూ ఉంటే ఏం తీసుకుంటున్నారు అన్నమాట, సూర్యకిరణాలను తీసుకుంటున్నారు అన్నమాట. అంచేత ఆహారం యొక్క బయట ఉన్నటువంటిది క్యాప్సూల్, లోపల ఉన్నటువంటిది సూర్యకిరణాలు. అంతేగా ఆ అగ్ని మనకి కనిపించటం లేదు. అగ్ని అని ఎందుకు వాడాను నేను, పదార్థంలో ఉన్నటువంటి సూర్యకిరణాలు ఏకత్రితమైనటువంటి రూపముతో మన కర్మేంద్రియ గాన్యేంద్రియములను ఒక విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి కనుక దీన్ని మనం గుర్తు చేసుకుంటే తర్వాత మనం అశ్వమేధములో ఈ సూర్యకిరణముల యొక్క తేజస్సు సవిత ప్లస్ ఈ గాయత్రి అంటే ఈ సూర్యకిరణములు మన ప్రాణాలను ఎలా రక్షిస్తుందో మనము తెలుసుకుంటాం.
దేవదూత ఉతరా ధరతి పర్ జగ్ పహచాన్ న పాయా.